తెస్తలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. తెస్తలోనిక సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్తలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతియు శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనం చేయచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయ కలిగిన రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సజీవుడు అని, సింహాసనాశీరుడు అని, జీవాధిపతి అని ప్రభువు ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా అందరి ప్రాణాత్మ దేహాలకు కారణమైన దేవుడు, మా జీవాన్ని పొడిగించిన దేవుడు ప్రభువు, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన మాసమును బట్టి, 3వ తేదీని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు నల్గొండ టీచర్ సహవాసాన్ని కట్టి మీరు కొనసాగిస్తున్నందుకు కూడా మీకు వందనాలు. అనుదిన భక్తులకి మమ్మల్ని అందరి నడిపించినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మీరు వాగ్దానంగా ఇచ్చినందుకే మీకు వందనాలు. సమకుడు వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ప్రభు, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీరు సంఘం పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, దశలోనిక సంఘం నుంచి మేము నేర్చుకోవడానికి కూడా మీరు మాకు సహాయం చేయండి. ఈ సాయంకాలం మేమంతా కూడి ఆఫరేడ్ ప్రార్థన కలిగి మీరు చేసిన కార్యాలన్నిటి కొరకే స్తుతించడానికి సిద్ధపడుతూ ఉండగా దినాన దీవునకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంద ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం తెసలోనిక మొదటి పత్రిక మీద బైబిల్ స్టడీని ప్రారంభించుకుని లాస్ట్ వీక్ మొదటి వచనం నుంచి ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతం, అవుట్లైన్, ఇంట్రడక్షన్, అట్లాగే అవుట్లైన్ రెండు కూడా మనం చూడగలిగాం. పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో ఆయన తెసలోనిక ప్రాంతానికి వచ్చినట్లుగా తెసలోనిక ప్రాంతంలో 3 వారాలు నిలిచి పరిచర్య చేసినట్లుగా, అక్కడ ప్రముఖమైన వారి విశ్వాసంలోకి వచ్చినట్లుగా మనం చూడగలిగాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 1-10 వచనాల్లో పౌలు, అట్లాగే సీల, ఇక్కడ సెలవాను అని శాల్యూటేషన్ పత్రిక పరిచయంలో చూస్తూ ఉన్నాం. 2వ మిషనరీ ప్రయాణంలో ఫిలిప్పీ నుంచి అంపిపోలి, అపోలోనియా ప్రాంతాల మీదుగా తెస్సలోనిక ప్రాంతాలకు వచ్చి 3 వారాలు అక్కడ ఉండి పరిచయం చేయడం, అక్కడ కొంతమంది విశ్వాసంలోకి రావటం, అట్లాగా ఈ సంఘం ప్రారంభించబడ్డట్టుగా మనం చూడగలం. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం అందులో 17వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం ప్రకారంగా తెస్సలోనికకు వచ్చాడు ఆయన, తర్వాత సమాజ మందిరానికి వెళ్ళాడు. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతమును నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునిరి. కాబట్టి ఆ ప్రయాస 3 వారాలు వారు అక్కడుండి చేసిన ప్రార్థనలు, వారు చేసిన తర్కం, వారిచ్చిన విశ్లేషణ, గ్రంథాలు విప్పి చూపించుతూ యేసే క్రీస్తు అన్న విషయాన్ని నిర్ధారిస్తే, యూదులు అంగీకరించారు, కొందరు గ్రీసు దేశస్తుల్లో ఎక్కువ మంది అంగీకరించారు, ఈవెన్ ఘనత గల స్త్రీలు, ప్రామినెంట్ పీపుల్ కూడా ఆ సత్యాలను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లా స్టార్ట్ అయింది ఈ సంఘం. అయితే 5వ వచనం, పర్సిక్యూషన్స్ తీవ్రంగానే ఉన్నాయి, యూదులు వ్యతిరేకతలు తీసుకొస్తూ ఉన్నారు, ఈవెన్ రాజద్రోహ చేస్తున్నట్టుగా కూడా వారి మీద అభియోగాలు తీసుకొచ్చారు. 7వ వచనం, వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టానికి విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. కాబట్టి వ్యతిరేకతలు ఉన్నాయి, అయినా ప్రభు తన సంకల్పాన్ని బట్టి తెస్సలోనిక సంఘాన్ని ప్రారంభించాడు. కాబట్టి తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు వాళ్ళు ఆ 3 వారాలు ఉండి పరిచయం చేసి సంఘాన్ని ప్రారంభిస్తే వాళ్ళని సంఘం కొనసాగడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏమి ఉన్నవి అనుకోవడానికి వీలు లేదు. మనం 17వ అధ్యాయం చూసినట్లుగా యూదులు మత్సరపాటుతో కలవరం పుట్టిస్తా ఉన్నారు. పౌలు మరలా వెళ్ళిపోయిన తర్వాత ఈ పత్రిక రాయడానికి ముందు ఆయన సంఘాన్ని కట్టి వెళ్ళిపోకుండా సంఘాన్ని బలపరచడానికి తిమోతిని పంపించాడు. పౌలు సంఘాలను ప్రారంభించి నా పని అయిపోయింది అనుకోలేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘ జీవితాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న మాట దగ్గర సువార్త చెప్పాలి అన్న విషయం అందరికి అర్థమైంది. సువార్త చెప్పటం అది ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ అని మనం ఎరుగుదాం. పౌలు కొరింథీ సంఘానికి ఆ మాట రాస్తూ సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడి ఉంది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. మనం కూడా గ్రేట్ కమిషన్ యేసయ్య చెప్పారు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. నేను కూడా ప్రారంభ దినాల్లో రక్షించబడిన తర్వాత నేను వెళ్తున్న ఆ సంఘం నాయకులతో మాట్లాడినప్పుడు ఇంతకీ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలండి అన్నప్పుడు వాళ్ళు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం తీసి ఆయన సువార్త ప్రకటించమన్నాడు, సువార్త ప్రకటించు అన్నారు. సరిపోతుందంటే చాలు అని చెప్పింది, అదే నా చేస్తే చాలు అన్నారు. ఓ ఇట్టే కదా, కాబట్టి సువార్త చెప్పడం మాత్రం ప్రైమరీ గోల్గా పెట్టుకోవాలని చెప్పి సువార్త అంటే ఇంత అవగాహన లేదు. సో కనబడ్డ వాళ్ళకి చెప్పటం, మీటింగ్స్లో చెప్పటం, సంఘాల్లో చెప్పటం, చెప్పడానికి సిద్ధపడడం, చెప్పడమే పనిగా స్టార్ట్ అయ్యాను. అయితే కొన్ని దినాలు జరిగిన తర్వాత ఏమర్థమవుతుందంటే ఈ సువార్త విన్న వాళ్ళు మళ్ళా లోకంలో కలిసిపోతున్నారు. సువార్త విన్నారు, దేవుడి కోసం బతకాలి అన్న తీర్మానం చేసుకున్నారు. కొందరు బాప్తిస్మాలు కూడా తీసుకున్నారు, కాని మరలా పాత జీవితం కనబడుతుంది, మరలా వెనక్కి వెళ్ళిపోవడం చూస్తున్నాం. చాలాసార్లు ఆ రక్షించబడ్డ తొలి దినాల్లో పెద్ద గందరగోళం ఏంటంటే, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఏరియాలో ఒక అన్న చాలా భక్తిగా ఉండేవాడు, సంఘంలో పడుకునేవాడు, మందిరంలో పడుకునేవాడు, అందరూ ఊర్లో వాళ్ళు ఆ కుర్రాడు చాలా భక్తిపరుడు అని మాట్లాడుకునేవాడు. నేను రక్షణ అనుభవంలోకి వచ్చే సమయానికి ఆయన సంఘానికి వెళ్ళడం మానేశాడు. ఆయన ఆ తీవ్రత, భక్తి తీవ్రత అంతా పోయింది. పెద్ద ప్రశ్న ఏంటంటే, మా ముందున్న ఎవరైతే భక్తిపరులు, అన్నలు బాగున్నారు, అక్కలు బాగున్నారు అనుకున్నామో, మాకు వయసు వచ్చేసరికి వారు మళ్ళా లోకంలో కలిసిపోయారు. రేపు నా పరిస్థితి ఏంటి? ఇది గొప్ప భాగ్యం, ప్రభువుని ఎరగటం, ఎందుకంటే ధన్యత ఏముంటుంది, పరలోకానికి వెళ్ళే మార్గం దొరికేసింది అన్న కన్విక్షన్స్ తోటి ప్రభువులోకి వచ్చిన నిలబడడం సాధ్యం అవుతుందా? నేను కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందేమో, వాళ్ళకప్పుడు బాగున్నారు, ఇప్పుడు లోకంలో కలిసిపోయారు, నా పరిస్థితి ఏంటి? అది పెద్ద ప్రశ్న. అయినా సరే వేరే ఆప్షన్ ఏముంది, వేరే గత్యంతరం ఏముంది, ఆయనలో కొనసాగడం తప్ప వేరొక ఆప్షన్ లేదు కాబట్టి తీర్మానం చేసుకున్న భయం, ఎక్కడో భయం, మళ్ళా చల్లారిపోతామేమో, వెనక్కి వెళ్ళిపోతామేమో, పడిపోతామేమో, బలహీన పడిపోతామేమో అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడడానికి ట్రై చేస్తూ, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ వస్తున్నా. ఇప్పుడు దానికి కారణం చెప్పగలను, ఎందుకు ఒకప్పుడు భక్తిగా ఉన్నవారు వెనకడిగి వేస్తున్నారు, లోకానుసారంగా మారుతున్నారు, బలహీన పడుతున్నారు అన్నమాట దగ్గర వారు సంఘ జీవితాన్ని అర్థం చేసుకోకపోవటం, సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవటం. అందుకే పౌలు ఆ సువార్తికుడుగా మనం చూడం, ఎక్కడికి పౌలు వెళ్ళినా అక్కడ సువార్త చెప్తాడు, సువార్త చెప్పి వచ్చాడు, సంఘాన్ని ప్రారంభిస్తాడు. సంఘాన్ని ప్రారంభించి అక్కడితో పని అయిపోతుంది అనుకోవట్లా, సంఘం మీద పెద్దల్ని నియమిస్తున్నాడు, దాన్ని నడిపించడానికి నాయకులు నియమిస్తున్నాడు. నాయకులు నియమించడం తాగిపోవట్లా, మరలా రెండోసారి మూడోసారి ఎలా ఉన్నారో చూడడానికి విజిట్లు చేస్తున్నాడు. రెండో మిషనరీ దండయాత్ర, మూడో మిషనరీ దండయాత్ర ఉద్దేశం ఏంటంటే, మొదటి మిషనరీ ప్రయాణంలో నేను సువార్త ప్రకటించాను, అక్కడ సంఘాన్ని ప్రారంభించాను, అక్కడ నాయకును కూడా నియమించాను, కానీ మోసగాడు శత్రువు, వీళ్ళేమన్నా మోసపోయారా అన్నది తెలుసుకోవడానికి రెండోసారి మరలా వాళ్ళందరిని విజిట్ చేసి స్థిరపరుస్తున్నాడు. ఆయన ఒకవేళ రాకపోతే ఏ పరిస్థితిలో ఉన్నా, ఈవెన్ చెరసాలలో ఉన్నా సరే, సంఘానికి ఆయన భారంతో పత్రికలు రాస్తూ వచ్చాడు. ఎందుకు సంఘం విషయంలో పౌలు ఇట్లాంటి భారం కలిగి ఉన్నాడు అంటే, మనం ప్రాముఖ్యమైన కొన్ని మాటలు చదవాలి. అందులో మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, యేసుక్రీస్తు ప్రభు మాటలు, మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నువ్వు రాయి, నేను బండ, నేను ఒక సంఘాన్ని కడతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటట ఆ సంఘం యొక్క గొప్పతనం ఏంటట? రెండో మాట, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అది యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సంఘం గురించిన విషయాలు అపోస్తలులకు నేర్పించి సంఘాన్ని ఎట్లా చూపించారంటే, పాతాళాన్ని ఓడించేది, పరలోకానికి తాళపు చెవిగా ఉండేది, ద్వారం తెరిచేది సంఘం. 19, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నికిస్తాను అన్నాడు. కాబట్టి ఏసయ్య సంఘంకి వచ్చిన విషయాలు, సంఘ స్థాపనకు వచ్చిన విషయాలు మాట్లాడితే, పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ ఇలా అంటారు. సంఘాన్ని ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం, యేసుక్రీస్తు ప్రభు 20-21 వచనాల్లో అన్నిటికంటే పైనాము ఆయనకిచ్చాడు. ఎంతో చివరి మాటలు 20-21 వచనాలు కూడా చదవాలి. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. ఇది యేసయ్యకు వచ్చిన ఆధిక్యత. ఆయన్ని అన్ని నామాల కంటే పైనామం ఇచ్చాడు, ఆయనకు సింహాసనాన్ని ఇచ్చాడు, ఆయన కుడి పార్శ్వమును కూర్చుని పెట్టుకున్నాడు. 2వ మాటలో ఆయన పాత్రతో పాటు సంఘం పాత్ర మాట్లాడుతున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి, సమస్తము పైని అండర్లైన్ చేద్దాం, సమస్తము పైని ఆయనను సంఘానికి శిరసగా నియమించాను. ఇక్కడ సంఘం గురించిన ప్రస్తావన, సింహాసనాసీనుడైన ప్రభు దేనికి శిరసగా ఉన్నాడంటే సంఘానికి శిరసగా ఉన్నాడు. సంఘం ఆయన శరీరం, 23, ఆ సంఘం ఆయన శరీరం, ఆయన శిరసు, ఆ సంఘం ఆయన శరీరం. ఎలా అర్థం చేసుకోవాలి? ముండెము తల వేరు చేయగలమా? వేరు చేయలేము. హెడ్ ఎంత ప్రాముఖ్యమో బాడీ అంత ప్రాముఖ్యం. హెడ్ కమాండ్స్ ఇస్తుంది, బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 2 పోలికలు, ఆయన శిరసు ఎవరు? సర్వాధికారి అయిన ప్రభు. సంఘం శరీరం. 2వ మాట, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణత. సంఘం ఆయన సంపూర్ణత. ఆ మాట అర్థమవ్వాలి. సంఘం యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత. అంటే సంపూర్ణత అన్న మాట దగ్గర ఇంకేమైనా అవసరం ఉందా? అక్కర్లా. సంపూర్ణత అన్న మాట దగ్గర దిస్ ఈజ్ ఫైనల్, దిస్ ఈజ్ ఎనఫ్, అంతే, ఇంకేం అక్కర్లా. ఆయన ఏం చేయాలనుకున్నాడో దానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజేషన్ చర్చ్, సంఘం. ఆ సంఘానికి ఆయన శిరసు. ఆయన ఏదైనా చేయాలంటే ఆయనకు బాడీ ఉంది, ఆ బాడీ ద్వారా చేస్తాడు. ఆ బాడీ ఎలాంటిదంటే సంపూర్ణత. ఆయన సంపూర్ణత, ఆయన బాడీ అనేసాడు. ఎఫెసి పత్రిక ప్రభుత్వం అయితే మనం తర్వాత మళ్ళా ఈ సిరీస్ లో ధ్యానం చేస్తాం. ఎంత అద్భుతంగా సంఘ జీవితాన్ని ఆయన మాట్లాడతాడు, ఎంత లోతుగా మాట్లాడతాడు. 3వ అధ్యాయము 8-11 వచనాలు, ఎఫెసి పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు చదివితే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున. ఆ మాట మీద మనసు పెట్టాలి. ఏంటది నిత్య సంకల్పం? ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. అది నిత్య సంకల్పం. మారతదా? మారదు. ఎప్పుడు ఒకలాగే ఉంటది నిత్య సంకల్పం. ఏంటి సంకల్పం? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధాలైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఏంటట ఉద్దేశం? పరలోకంలో ఉన్న వారికి అధికారులు ఉన్నా కాడ, భూమి మీద అధికారిగా ఉన్న శత్రు సమాజానికి పరలోకమున్న దూతలకు భూమి మీద ఉన్న పడిపోయిన దూతలకు సంఘం ద్వారా తన యొక్క నానా విధాలని జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి దేవుని జ్ఞానం దేవుడు సంఘం ద్వారా చూపించాలి, బయలుపరచాలి అన్నది నిత్య సంకల్పం. నిత్య సంకల్పం అని రాయబడింది. అది నాకు అప్పచెప్పాడు అంటాడు ఆయన. ఆ సంఘం యొక్క మర్మం నాకు అప్పచెప్పాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, పదకొండవ అధ్యాయము 28వ వచనంలో పైవచనాల్లో ఆయన ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నాడో మాట్లాడుతున్నాడు. ఎందుకు శ్రమను పొందించుకున్నాడంటే కొని తెచ్చుకుంటున్నాడు. కుదురుగా ఉండాలా, కుదురుగా ఉంటే ఇన్ని కష్టాలు రావు. ఎందుకు నువ్వు ఇన్ని శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వెందుకు తెస్సులోనికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళతో ఎందుకు తర్కించాలి, ఎందుకు చెడ్డోడు కావాలి. ఆల్రెడీ ఒకసారి కొట్టి చంపేశారు, చచ్చిపోయాడు అని చెప్పేసి బయటకు ఈడ్ చేశారు, మళ్ళా బతికాడు. బతికిన తర్వాత ఆయన పారిపోవాలా, ఎవరు కుట్టారో మళ్ళా అదే ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తా ఉన్నాడు. ఎందుకు అని ఒకవేళ పౌలు అడిగితే 28లో అంటాడు, ఇవియు కాక సంఘములన్నింటిని గురించిన చింతయు కలదు. ఆయనకున్న చింత అది, సంఘాల గురించిన చింత. యేసు ఏ సంఘానికైతే సెరసుగా ఉన్నాడో, యేసు ఏ సంఘానికి తన సంపూర్ణత అన్నాడో, ఏ సంఘం నిత్య సంకల్పంలో ఉందో ఆ సంఘం విషయంలో పౌలుకున్న రెవల్యూషన్స్ బట్టి చాలా కన్సర్న్ కలిగి ఉన్నాడు. సంఘములు గుర్చిన చింత కలదు. రెండో మాట, ఈ భారం, సంఘాలు గుర్చిన భారం దీన దీనమును నాకు కలుగుచున్నది. కాబట్టి పౌలు 14 పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం, 14 పత్రికల్లో సంఘం గుర్చిన చాలా విషయాలు మాట్లాడాడు. ప్రారంభ దినాల్లో పాత నిబంధన గ్రంథం భలే ఉండేది, స్టోరీలు ఉంటాయి, మిరాకిల్స్ ఉంటాయి, బాగుంటాయి, చదవాలనిపిస్తుంది, బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు కూడా బాగుంటాయి. ఏసయ్య హీరో కనబడతాడు, బోధలు అద్భుతం, జీవితం అద్భుతం, ఆయన అద్భుతాలు కూడా చేశాడు, బాగుంటది. ఇక పత్రికలు అపోస్తల కార్యాల గ్రంథం కూడా బాగుంటది, పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు. ఇక పత్రికలు రోమా పత్రిక నుంచి ప్రారంభిస్తే డ్రైగా బోర్ కొడుతూ ఒక స్టోరీ ఉండదు, ఒక అద్భుతాలు కూడా ఉండవు, స్టోరీ ఉండదు. ఏవో విషయాలు మాట్లాడుతూ ఉంటే పొడిగా డ్రైగా అనిపించేది. తర్వాత అర్థమైంది, ఒకవేళ పత్రికలు రాయకపోతే ఏమి సిస్టమ్ ఏమి అర్థం కాదు. ఒక సంఘ నాయకుడు ఎలా ఉండాలి ఎక్కడ చూడగలం? కాపరి పత్రికల్లో చూడగలం. సంఘంలో డిసిప్లిన్, ఎవరైనా తప్పు చేశారు ఏం చేయాలి ఎక్కడ చూడగలం? అది పత్రికల్లో చూడగలం. విగ్రహాలకు అర్పించింది తినొచ్చా వివరణ ఎక్కడ దొరకాలి? సంఘానికి పౌలు రాశాడు. ఈ కల్చర్, సంస్కృతి, కల్చర్ని ఎట్లా చూడాలి? కల్చర్ని భూతంలా చూడాలా, లేకపోతే అక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలా, ఎక్కడ చూడాలి? పత్రికల్లో చూడాలి. ఒకవేళ సంఘం యొక్క సంఘాలకి పత్రికలు రాసినవి మనకు దాఖలా కాకపోతే సిస్టమ్ ఎలా నడవాలో అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు తెసలోనిక పత్రికలు మనం చదువుతా ఉన్నప్పుడు మనకి ఏమర్థం అవుద్దంటే సంఘాన్ని కట్టేశాడు, అక్కడితో పని అయిపోలా, చచ్చేదాకా యేసుక్రీస్తు ప్రభు వచ్చేదాకా లేదా విశ్వాసులు చనిపోయే వరకు ఈ సిస్టమ్ నడవాలి. ఇది నడవాలి. ఎందుకు నడవాలి? ఇక్కడే ఇదే పాఠశాల, సంఘమే పాఠశాల, సంఘమే కుటుంబం, ఇక్కడే పాఠాలు నేర్చుకునేది. ఏమైనా చేయాలంటే దేవుడు తన బాడీలో మనం ఉండాలి. ఈ బాడీ సంపూర్ణత అన్నాడు, ఈ బాడీ నిత్య సంకల్పం అన్నాడు. మరలా సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు బిల్డింగ్ నేమ్ బోర్డు కనిపిస్తే నేనేం చేయలేను. జనరల్ గా మనకు అలాగే అయిపోయేంతే, పేరు, ఆ బిల్డింగ్, నేమ్ బోర్డు, ఆ రెండు కనిపిస్తున్నాయి. గుడి మీద గంట, అది కాదు. అది కాదు, అది కూడా భాగమే గాని అది మాత్రమే కాదు. ఇక్కడ పత్రికల్లో కొత్త నిబంధన గ్రంథాలు ఎక్కడ బిల్డింగ్ కనబడదు, బిల్డింగ్ కనబడదు, అసెంబ్లీస్ కనిపిస్తూ ఉంటాయి, సంఘ సమూహాలు కనబడితే సంఘ మందిరాలు కనబడవు. పైగా మూడవ ఆదివారం చర్చ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ 2 hours ఎంటర్టైన్మెంట్ ఆన్ సండే ఓన్లీ. ఆదివారం 2 గంటలు చేసే ప్రోగ్రాం కాదు సంఘం అంటే. ఆదివారం మాత్రమే 2 గంటలకు పరిమితమైంది కాదు సంఘం అంటే. మనము పత్రికలు చదవడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం, సంఘ నియమాలు నేర్చుకుంటాం, నాయకత్వం నేర్చుకుంటాం. దాని ద్వారా నేను చెప్పగలను, ఇదే ఉదయాన్న 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటే, బైబుల్ చదువుకుంటే, ఆరాధించుకుంటే చాలా బాగుంటుంది తమ్ముడా అని చెప్పి చాలా మంది భక్తులు చెప్పారు. అంత బాగున్న దాన్ని నేనింటికి పోగొట్టుకోవాలని చెప్పి నేను కూడా 5 గంటలకు లేచి ఆరాధన కలిగి ఉండాలని చెప్పి ట్రై చేశా. నవలగాల. ఎప్పుడైతే మనం సంఘముగా ఈ పని చేద్దామని పూనుకున్నామో 7 సంవత్సరాలు అయ్యింది ఆగకుండా కొనసాగుతా ఉంది. సంఘం ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. సరే, ప్రాముఖ్యంగా తెసలోనికి సంఘం పరిస్థితి ఏంటంటే, ఈయన వచ్చాడు 3 వారాలు ఉన్నాడు, మొత్తానికి సంఘాన్ని ప్రారంభించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి తెసలోనికి సంఘం విషయంలో ఉన్న భారం ఏంటంటే, అక్కడ వ్యతిరేకించే వాళ్ళు నేనుండగానే వ్యతిరేకించారు, రాజద్రోహం చేస్తున్నట్టుగా అభియోగాలు మోపారు, యాసోన్ని బెదిరించారు, బయటకు తీసుకొచ్చి కొట్టారు. ఇప్పుడు సంఘం ఈ పర్సెక్యూషన్లో, ఈ హింసల్లో, ఈ వ్యతిరేకతల్లో కొనసాగుతుందా, ఆగిపోయారా, వాళ్ళు కొనసాగించగలుగుతున్నారా, చేతులు ఎత్తేశారా, అది ఈయనకున్న భారం. అందుకోసం తెసలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన తిమోతిని పంపించాడు. తెసలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాలు ఇలా రాస్తాడు. కాబట్టి ఇక సహింపజాలక, ఏ తెరుసులో మేము ఉంటుగా నేను ఉండటం మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. నాకు తిమోతితో చాలా పనుంది, అయినా సరే మేము ఒంటిగా ఉన్నా పర్లేదు గాని తెసలోనిక సంఘం నువ్వు బలపరచాలని మేము ఏజెన్సీలో ఉండి అతను పంపించాం. ఎందుకు, ఈ శ్రమలు, ఈ పర్సెక్యూషన్లో ఎవరూ కదిలింపబడకూడదు, ఆగిపోకూడదు, బెదిరిపోకూడదు అని మిమ్మల్ని స్థిరపరచుటకు, మిమ్మల్ని హెచ్చరించుటకు కాబట్టి తిమోతిని పంపాము. తిమోతిని పంపితే మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమను అనుభవించటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక, శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయనేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకునవనని అతన్ని పంపితిమి. తిమోతి ఇప్పుడు మీ వద్ద నుంచి మా వద్దకు వచ్చి, మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరునూ మమ్మల్ని చూడని అపేక్షించచ్చు, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుని చిన్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. స్తోత్రం. ఈయన తెసలోనికి సంఘాన్ని కట్టిన తర్వాత హింసలు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఏమైనా బలహీన పడిపోతారా, వీళ్ళు ఏమన్నా నిరాశపడిపోతారా కదిలిపోతారా అన్న విషయంలో భయంతో పంపిస్తే, తిమోతి వెళ్లి వాళ్ళతో కొంతకాలం గడిపి తిరిగి మరలా పౌలు దగ్గరికి వచ్చినప్పుడు మంచి సమాచారం తీసుకొచ్చాడు. ఏ శ్రమ తెసలోనికి సంఘాన్ని కదిలించలేకపోయింది, శ్రమల్లో వారు నిలబడ్డారు, బలపడ్డారు, స్థిరపడ్డారు. మనం వాళ్ళ కొరకు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో వాళ్ళు కూడా మన విషయంలో అలాగే ఉన్నారు, మనం చూడాలనుకుంటున్నారు, బాగున్నారు అని మంచి సమాచారాన్ని, తెసలోనిక సంఘం గురించిన సమాచారాన్ని పౌలుకు ఆ తిమోతి తీసుకొస్తే, ఇప్పుడు తిమోతి తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి పౌలు సంఘాన్ని ఉద్దేశించి ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఇది వెనకాల జరిగిన ఉపోద్ఘాతం లేదా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఇది జరిగింది. అయితే సంఘంలో ఏం చూడగలిగారు, దేన్ని బట్టి సంతోషిస్తున్నారు అన్న మాటల దగ్గర మనం కూడా మన స్థానిక సంఘం అలాగే ఉండాలి, నేనున్న సంఘం అలాగే ఉండాలి, అలా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ప్రధానంగా నా పాత్ర నేను అందులో పోషించాలి అని జరగటం ఎంతైనా అవసరం. మూడు విషయాలు ఈ సంఘంలో పౌలు పొగుడుతూ రాస్తున్నాడు. ఆ మూడు విషయాల మీద మనం ధ్యానం చేసి ముగించుకుందాం. తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అది చాలా సంతోషంగా ఉన్నాడు పౌలు. ఇలా తిమోతి దేవునికి థ్యాంక్ చెప్తున్నారు, ఈ సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఏ విషయంలో నచ్చింది? 2వ వచనంలో 3 విషయాలు రాయబట్టాయి. అందులో మొదటి మాట, విశ్వాసంతో కూడిన మీ పనిని. సంఘం అంటే విశ్వాసులు పనిచేయాలి. వారి విశ్వాసం పనిచేయడానికి కారణం అవ్వాలి. దాన్ని క్రియాపూర్వకమైన భక్తి, క్రియాపూర్వకమైన విశ్వాసం అంటాం. కాబట్టి మనమందరం యేసుక్రీస్తు ప్రభు నమ్మాం, విశ్వాసులం. ప్రశ్న ఏంటంటే, మన విశ్వాసం అయితే మనం చేయాల్సిన పని ఏంటి? తెసలోనిక సంఘం అపని చేస్తున్నారు. విశ్వాసంతో కూడిన మీ పనిని, కేవలం విశ్వాసమే కాదు పని కూడా ఉంది. పని ప్రాముఖ్యం కూడా. యాకోబు పత్రికలో ఇలా రాస్తాడు. యాకోబు పత్రిక రెండవ అధ్యాయము 20వ వచనం. విరుద్ధుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని గోరుచున్నావా? విశ్వాసం ఉంది, క్రియలు లేవు. విరుద్ధుడా అంటే యూజ్లెస్ వెల్. అది ప్రశ్న, అది మాట, ఉపయోగం లేదు, వ్యర్థం. విరుద్ధుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని గోరుచున్నావా? 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. నేను విశ్వాసినండి అని చెప్పుకొని మనం చేయాల్సిన పనులు చేయకపోతే మనం విరుద్ధులమాట, మనం నిష్ఫలులమాట. ఇది మనకు అర్థం కావాలి. ఖచ్చితంగా క్రియలు చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము 6వచనాన్ని చదివితే, 5:6 క్రీస్తు యేసు నందున్న వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటం ఎందేమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. కార్యసాధకమగు విశ్వాసం అంటే మన విశ్వాసం కార్యాలు సాధించాలి, కార్యాలు జరిగించాలి. కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరం. చాలాసార్లు ఈ మాట వస్తుంది, మీరు విశ్వాసులా? అవునండి. ఎంతకాలం అయింది యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చి? ఇన్ని సంవత్సరాలు. ఏమైనా మీరు చేస్తున్నారా? అబ్బే ఏమి చేయనండి, ఇంకెలా అనాలి? వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణం లేని శరీరం ఎట్లాగో క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసులు క్రియలు చేయాలి. మనం క్రియల వల్ల రక్షణ పొందలేదు. క్రియలు అంటే మనం తెలుసు ఎలా అందాం, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, మంచి పనులు, ఇవన్నీ వల్ల మనం రక్షణ పొందలా. కృపచేత రక్షణ పొందాం, కానీ యేసయ్య చేశాడు అది. ఆ విమోచన కార్యం ఆయన చేశాడు. మనం ఫ్రీగా సంపాదించుకున్నాం, కాని రక్షణ ఫ్రీగా రాలా. రెండు, రక్షణ పొందిన వారు ఖాళీగా కూర్చోడానికి వీల్లేదు. రక్షణ పొందిన వారు ఖాళీగా కూర్చోడానికి వీల్లేదు. కార్యసాధకమగు విశ్వాసం ప్రయోజనకరం, ప్రయోజనకరం. తెసలోనిక సంఘానికి రెండోసారి పత్రిక రాస్తూ ఇలా అంటాడు. రెండోసారి పత్రిక రాస్తూ, వారు మొదటిసారి పత్రిక రాసినప్పుడు బాగున్నారు అని రాశాడు. రెండోసారి పత్రిక రాసే సమయానికి ఏమంటున్నాడంటే, రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం, మొదటి అధ్యాయం మూడవ వచనం, సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు భద్రమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, ప్రేమ విస్తరిస్తుంది అని రెండోసారి కూడా పొగుడుతూనే ఈ పత్రిక రాశాడు. రెండో పత్రికలో కూడా ఆ మాటలు చూస్తున్నాం. కాబట్టి ప్రిల్లారా, సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ మనం విశ్వాసంలో పెరగాలి, అంటే క్రియల్లో పెరగాలి, క్రియల్లో పెరగాలి. 7 సంవత్సరాలైంది ఎస్ఎఫ్జే పరిచర్య ప్రారంభించబడి. 7 సంవత్సరాల్లో ఏం క్రియలు చేశారంటే, వి హావ్ స్టాటిస్టిక్స్. ఏ సంవత్సరం ఏమేమి చేశామో, ఎన్ని సంఘాలు కట్టామో చెప్పగలను. ఈ సంవత్సరం 2025 ముగింపులోకి వచ్చాం, డిసెంబర్ మాసంలోకి వచ్చాం, 2026 ని ఎదుర్కోబోతా ఉన్నా. 2025 ప్రారంభంలో ఒక తీర్మానం చేసుకున్నాం, 52 వారాలు 52 సంఘాలు కట్టాలి. ఆశ్చర్యం, 52 కట్టాలనుకున్నాం, 104 దాటి కట్టాం, డబుల్. 52 అనుకుంటే 100 దాటిపోయాం ఆర్గనైజేషన్ గా, లేదంటే అందరూ కలిపి ఈ మాట చెప్పగలను ఇది చేశామని. వ్యక్తిగతంగా ఎట్లా ఉన్నారు? వ్యక్తిగతంగా ఖాళీగా ఎవరు ఉండడానికి వీల్లేదు, పరిచయం చేస్తున్నారు. ప్రేమ కార్యం ఇక్కడ ఎలా ఉన్నాము? విశ్వాసులు క్రియలు చేయాలి. నేను అంటాను, ఇది విజయవాడలో కూర్చొని నేను చేసింది కాదు. ప్రతి సహవాసంలో ఉన్న వాళ్ళు తిరిగారు, గృహాలు దర్శించారు, పరిచయం చేశారు, ప్రయాసపడ్డారు, విశ్వాసంతో డేట్స్ తీసుకున్నారు, ఆ డేట్ల కొరకు సిద్ధపడ్డారు. ఒక రకంగా స్టార్ట్ అయ్యే వరకు ప్రసవ వేదనే. నల్గొండ టీచర్ల సహవాసం, ఈరోజు ఆరాధన నడిపిస్తున్న వాళ్ళు అట్లాగే ప్రారంభించుకున్నారు. ప్రయాసపడి సంవత్సర కాలం పాటు నడిపించారు. ఖచ్చితంగా మనం ఆ కార్యసాధకమగు విశ్వాసం దాన్ని తెసలోనిక సంఘంలో చూడగలుగుతున్నాం. చాలా మంది విశ్వాసులు కాముగా ఉంటారు, మెల్లగా ఉంటారు, మౌనంగా ఉంటారు, ఏమీ చేయకుండా ఉంటారు. నిజంగా మనల్ని మనం మోసం చేసుకోవడమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త 14:15 ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుందురు. మేము ప్రేమిస్తున్నామని చెప్పి పాటించుకుని ఎట్లా ఉంటారు? గధాల మీద ప్రేమ కుదరదు, క్రియల్లో ఉండాల్సిందే. దయ్యాల విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా. యాకోబు భక్తుడు రాస్తున్నాడు, దయ్యాలు దేవుని కుమారుణ్ణి నమ్మలేదా? నమ్మారు. ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారు. యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడే అను నమ్ముచున్నా. అలాగ నమ్ముట మంచిదే. దయ్యాములు నమ్మి వణుకుచున్నవి, వాటికి నమ్మకం ఉంది. కానీ దయ్యాలు పనిచేయు, పాడు చేస్తాయి. నమ్మకం లేదంటే నమ్మకం ఉంది. దేవుడు కుమారుడైన యేసు అని సంబోధించాడు అయ్యారు. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి కూడా. దేవుడు పేరిస్తే భయపడిపోతున్నాయి. అలాగని చెప్పి వాళ్ళు రక్షణ పొందారా? లేదు. క్రియలుండవు, నమ్మకం ఉంటుంది అంతే. దయ్యాల విశ్వాసం. చాలా మంది విశ్వాసుల్లో నమ్మారా? నమ్మాం. ఏం చేస్తున్నారు నమ్మితే? ఏవి క్రియలు ఎక్కడున్నాయి? ఏముండవు. దయ్యాల విశ్వాసం, నమ్ముతారంతే, పేరుకు మాత్రమే. అలా లేదు తెసలోనికి సంఘం అని మనం చూస్తున్నాం. వారు విశ్వాసంతో కూడిన క్రియలు వారు చేస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. రెండవ మాట తెసలోనిక మొదటి పత్రిక 2:2 ప్రేమతో కూడిన మీ ప్రయాసము. వాళ్ళు విశ్వాసంతో క్రియలు చేశారు, బాగున్నాయి. వారు ప్రయాసపడుతున్నారు. ఎట్లా ప్రయాసపడుతున్నారంటే ప్రేమతో కూడిన ప్రయాసం. వాళ్ళు ప్రేమించారు కాబట్టి ప్రయాసపడుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. 2 తెస్సలోనికి పత్రికలో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. మీ ప్రేమ విస్తరిస్తుంది అన్నాడు. 2 తెస్సలోనికి పత్రిక 3:3 2వ భాగం మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. రెండవ మాట, మీ అందరిలో ప్రతివాడు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమలో వారు విస్తరిస్తున్నారు. ప్రేమతో వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కావున ప్రియులరా, మనం అవిశ్వాసి ప్రేమలో ఎదగాలి. విశ్వాసి ప్రేమ కార్యాలు పూనుకోవాలి. ప్రేమ ఆత్మఫలముగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టించే ఫలం మొదటిగా ప్రేమగా మనం చూస్తున్నాం. గలతీ 5:22 ఆత్మఫలమేమనగా ప్రేమ అని మొదటగా ప్రేమతో ప్రారంభించబడింది. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వచనంలో పరలోకమందు మీ కొరకు ఉంచబడ్డ నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. కొలసీ సంఘంలో ఈ 3 ప్రస్తావించబడుతున్నాయి. నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. ఎవరి పట్ల ప్రేమ? వారిని వారు ప్రేమించుకోవడమా? వారి కుటుంబాన్ని వాళ్ళు ప్రేమించుకోవడమా? వాళ్ళ బంధువులు వాళ్ళు ప్రేమించుకోవడమా? వాళ్ళ పిల్లలను వాళ్ళు ప్రేమించుకోవడమా? అది కాదు ఇక్కడ రాయబడుతున్న విషయం. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ, సహోదరుల పట్ల మీకున్న ప్రేమ, ఇతరుల పట్ల మీకున్న ప్రేమ, అది దేవుని ప్రేమ. తెసలోనికి మొదటి పత్రిక 4:9-10 రాస్తున్నాడు ఎవరి పట్ల ఈ ప్రేమ. 4:9-10 సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడుతుంది. ఆయన నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ 12 మందికి నేర్పించిన పాఠాలవే. మీరు ఒకరినొకడు ప్రేమించటకు దేవుని చేత నేర్పబడితే అతనే మాసిడోని ఎందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. తప్పలోనిక సంఘం మాసిడోనియాలో ఉన్న అన్ని సంఘాలను ప్రేమిస్తున్నారు. సహోదరులరా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనయు. సంఘములకు ఎలుపని వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు. సంఘానికి బయటి వారి ఎడల కూడా ప్రేమ చూపించాలి. నేను ఒక సంఘం కొరకు విన్నాను, అది నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. వాస్తవానికి సంఘంలో వచ్చిన వారు ఆరాధించడంలో భాగంగా వారు కలిగిన దాన్ని కానుకలుగా సమర్పిస్తారు. కానుకలుగా సమర్పిస్తే ఆ సంఘ ప్రజలు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ ఇచ్చిన ఆ కానుకల్ని బయట ఉన్న బెగ్గర్స్ కి, స్లమ్స్ లో ఉన్న పేదవాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆ డబ్బును ఖర్చు పెట్టి వస్త్రాలు ఆహారం పంచిపెడతా ఉంటే లోకం ఆ సంఘాన్ని చూసి వీరు డిఫరెంట్ కమ్యూనిటీ, వీళ్ళేదో కూర్చొని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోవడం వారు ఎవరు కాదు, అది మాకు అర్థం కాదు కూడా కాదు, కానీ మాలో ఈ ప్రేమ లేదు. కుష్టి రోగులు పట్టించుకోవడం, అడుక్కునే వారిని పట్టించుకోవడం, బీదవారిని పట్టించుకోవడం, అవసరాల్లో ఉన్న వారిని పట్టించుకోవటం, ఇక వాళ్ళ సువార్త ఏమక్కర్లా, సువార్త ఏమక్కర్లా. యు ఆర్ స్పెషల్, మీరు అందరిలాంటి వారు కాదు, మాకు మీరు కావాలి, మాకు మీరు నమ్ముతున్న దేవుడు కావాలి, మాకు మీరు నమ్ముతున్న దేవుడు కావాలి. అగస్టిన్ జబ్బుకుమార్ గారు కాకినాడ మిషన్ కనెక్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఆయన సువార్త పట్ల భారం కలిగిన ఆయన, ఒక ముస్లిం తోటి ఆయన 6 నెలల పాటు డిబేట్ చేస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. ఆ ముస్లిం ఏమో ఈయన్ని క్రైస్తవుడిగా మార్చేద్దామని ప్రయత్నం, ఈయనేమో ఆ ముస్లిం క్రైస్తవుడిగా మార్చాలని చెప్పి ఈయన ప్రయత్నం. 6 నెలలు పోటీ, ఎవరిది గొప్ప. సరే, ఇట్లాగే డిస్కషన్కి వచ్చినప్పుడు ఇంటికాడికి వచ్చాను. ఒకసారి వచ్చినప్పుడు ఆయన అన్నాడట, అయ్యా నాకు కొంచెం జలుబు చేసింది, ఈ ఆకులు ఆ సిస్టర్కి ఇచ్చి ఆమెను కొంచెం వేడి చేసి కషాయం చేసి నాకు ఇప్పించండి, నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటదని చెప్పి కొన్ని ఆకులు ఇచ్చాడట. సరే, ఆవిడ పిలిచి ఆకులు ఆవిడ తెచ్చి ఈయనకి టీ పెట్టు అని అంటే ఆవిడ శ్రద్ధగా వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చి ఆయనకి టీ ఇస్తూ భయ్యా అని పిలిచిందట, అన్నా అని పిలిచి టీ ఇచ్చిందట. అంతే, ఆ మాటకి ఆయన మా దగ్గర స్త్రీలు బయట పురుషుణ్ణి ఇట్లాగా అన్నా అని పిలిచి ఇప్పుడు నేను చూడలేదు, క్రైస్తవ్యం ఇలాంటిదంటే నా క్రైస్తవం కావాలి అని ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఆ మాట చెప్తానంటాడు, 6 నెలలు నేను నా తెలివితేటలన్నీ వాడి ఆ మనిషిని మార్చడానికి ట్రై చేశాను, వాళ్ళు కాల. నా భార్య ఒక టీ ఇచ్చి ఆయన మార్చగలిగింది, టీ ఇచ్చి ఆయన మార్చగలిగింది ప్రేమ. నిజంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ గా ఉంటుందో. ఇప్పటికీ ఎంత భయంకరంగా ఒక పక్క మతోన్మాదం పనిచేస్తూ క్రైస్తవం మీద బురద చల్లడానికి ట్రై చేస్తా ఉంటే మిషనరీలు చేసిన ప్రేమ కార్యాలు, మదర్ దరిశా చేసిన ప్రేమ కార్యాలు, స్కూల్స్, హాస్పిటల్స్, హోమ్స్, భారతదేశాన్ని పురోగతిలో తీసుకురావడానికి కారణమైన విషయాలు, నోటి మీద వేలేసుకొని క్రైస్తవుని మనం ఎట్లాగ నిందించగలం. ఆ ప్రేమ ఎంత భయంకరమైన మనిషినైనా మార్చగలదు. తెసలోనిక సంఘం ఆ ప్రేమలో ఎదిగింది, ప్రేమలో విస్తరించింది, సహోదర ప్రేమలో ఎదిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రశ్న ఏంటంటే, ఇంతకి మనకి సహోదర ప్రేమ ఉందా? మనం సహోదర ప్రేమ చూపించగలుగుతున్నామా? మనం ఏదైతే చెప్తున్నామో అది చేయగలుగుతున్నామా? అది మన ముందున్న కీలకమైన ప్రశ్న. మనకివ్వబడ్డ ఆజ్ఞ కూడా ప్రభు మాటలు, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచ్చినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచ్చినాడు. మీరు 34, మీరు ఒకరినొకడు ప్రేమింపవన్నని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. సంఘంలో ఉన్న వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం ఆజ్ఞ. కత్తులు, మిరియాలు, కారాలు నూరుకోవటం, లేకపోతే ఏమంటాము, కొరింది సంఘాన్ని తిట్టాడు, మీలో వివాదాలు కలుగు, మీలో కక్షలు కలుగు, మీలో భేదాలు కలుగు, మీరు ఒక్క శరీరంలో అవయవాలలాగా పనిచేయట్లా, మీరు ఒక్క తండ్రికి పిల్లల్లాగా లేరు, మీలో ఆ కులగజ్జి వచ్చి పడింది, కులగజ్జి, కుల సంఘాలు వచ్చి పడ్డాయి. కుల సంఘం ఎంత మాత్రం క్రీస్తు సంఘం కాలేదు, యేసుక్రీస్తు ప్రభువులో కులం లేదు, ఏ భేదాలు ఉండడానికి వీల్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని మీకు కృతజ్ఞత ఇచ్చున్నాను. ఎలా ప్రేమించాలంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. ఆయన ఎలా ప్రేమించాడు? రాత్రి బైబిల్ స్టడీ చేశారు కదా, మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఎలా ప్రేమించాడు? రక్తస్రావ రోగం గల స్త్రీ, ఆమె వచ్చి వస్త్రం ముట్టుకుంది, ఆమెకు మీద కలిగింది. కుష్ఠరోగిని 8వ అధ్యాయంలో ఈయన ముట్టుకొని ప్రార్థన, ఈయన ముట్టుకొని స్వస్థత కలిగజేశాడు. పక్షవాయు రోగిని లేవనెత్తాడు. కుష్ఠరోగిని ముట్టుకోకూడదుగా. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన ముట్టుకుంది, అది అసలుకి ఆమె ముట్టుకోకూడదుగా. చచ్చిపోయిన శవాన్ని ముట్టుకోకూడదుగా. ముట్టుకుంటున్నాడు ఆయన, ముట్టుకుంటున్నాడు ఆయన. ఎట్లా అర్థం చేసుకోవాలి? కొత్త నిబంధన గ్రంథంలో ఆచారాలన్నీ కొట్టుకోబడ్డాయి. ప్రేమ వలన, ప్రేమ వల్ల గెలుచుకోవటం, ప్రేమ చూపించటం. యేసుక్రీస్తు ప్రభు బోధించింది అదే, నేర్పించింది అదే. 35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇది ప్రేమరాజ్యం, ప్రేమరాజు ప్రభు. అది లేకపోతే మనం యేసుక్రీస్తు ప్రభుకి ఎంత మాత్రం సంతోషం కలగ చేయలేం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండలేం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వచనం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాము నిరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందే నిలిచి ఉన్నాడు. ఇది ఆత్మీయ జీవితానికి సూచన. నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తావు. ప్రేమ లేకుండా నువ్వు ఉండలేవు. చాలా సార్లు రోడ్డు మీద కనిపిస్తే పలకరిస్తే టైం వేస్ట్ అనిపించిందంటే, అవసరంలో ఉన్నారు వెళ్తే అమ్మో మనకేమైనా ఇబ్బంది అవుతుంది అనిపించిందంటే, ఇది ప్రేమ లేనట్టే. ప్రేమ బలవంతం చేస్తుంది, ప్రేమ బలవంతం చేస్తుంది. మనం ఉండలేము, మన వల్ల కాదు. మన సువార్త చెప్పకుండా ఉండలేం, బలపరచకుండా ఉండలేం, ఆదరించకుండా ఉండలేం, కోల్పోలేం, కోల్పోలేం. ఒకవేళ కోల్పోతే మనం ప్రశాంతంగా ఉండలేం, దూరం అయిపోతే మనం ఉండలేం, బాధపడితే మనం ఉండలేం. కాబట్టి తెసలోనికి సంఘం ప్రేమలో ఎదుగుతుంది, ప్రేమలో ఎదుగుతుంది. గలతీ సంఘంతో మాట మాట్లాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే 5:13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతు చేసుకొనక అందులో చేద్దాం. ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులే ఉండి, ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూచుకొనిటి. ప్రేమ కలిగి దాసులుగా ఉండండి, మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకోండి. కవలైతే పవిత్రమైన ముద్దు పెట్టుకోండి, ముద్దు పెట్టుకుని ఆదరించుకోండి. అట్లాంటి మాటలే రాశాడు, అట్లాంటి మాటలే రాశాడు. ఇంట్లో బంధువులు, తమ్ముడు కలిసినప్పుడు, అన్న కలిసినప్పుడు, అక్కని కలిసినప్పుడు, చెల్లిని కలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ ప్రేమను వ్యక్తపరుస్తాం. కొన్నిసారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, కౌగిలించుకుంటాం, మాట్లాడుకుంటాం, పరామర్శించుకుంటాం, అది రక్తబంధంలో చూస్తాం. అలాంటి పదాలు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి నేర్పించాడు, పౌలు నేర్పిస్తున్నాడు, దశలోనికి సంఘం ఈ విషయంలో ఎదిగినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ప్రేమతో కూడిన మీ ప్రయాసము. ప్రయాసపడ్డారు. ఎందుకు ప్రయాసపడ్డారు? వారు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ 28 సహవాసాలు కట్టబడ్డాయి. 5వ తేదీన కాకినాడ మెడికల్ సహవాసాన్ని కడుతున్నాం. 28 సహవాసాలు ఎట్లా కట్టబడ్డాయి మెడికల్ డిపార్ట్మెంట్ లో అన్న దాన్ని చెప్పగలనమాట. ప్రేమతో కొంతమంది ప్రయాసపడుతున్నారు. మేము వార్షికోత్సవాలకు వెళ్తాం, మాతో పాటు మెడికల్ బృందం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వచ్చి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ భేదం లేదు. వాస్తవానికి తెలంగాణ మెడికల్ సహవాసాలు తక్కువ కట్టబడ్డాయి, ఆంధ్ర మెడికల్ సహవాసాలు ఎక్కువ కట్టబడ్డాయి. రీసెంట్ గా లాస్ట్ వీక్ 11 బ్యాచ్ వాళ్ళు తెలంగాణకి వెళ్లి ప్రయాసపడొచ్చారు. అంత దూరం ఖర్చు, సెలవులు పెట్టుకోవాలి, ప్రయాణాల్లో ఇబ్బందులు. ఎట్లా చేయగలుగుతున్నారు? ప్రేమతో ప్రయాసం. ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రయాసలాగా ఉండదు. చాలాసార్లు అనిపిస్తారు, శనివారం, ఆదివారం 2 రోజులు వార్షిక ఆరాధనలో రాత్రి ప్రయాణాలు, అది వెళ్ళిన తర్వాత వాళ్ళు మన పరిస్థితి మనం ఆలోచించేది కాదు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, మాకు ఆ గృహ దర్శనాలు, కూర్చొని ఎవరు వెళ్ళింది దానికోసం. వాళ్ళందరూ కావాలి, వాళ్ళకి ఏమన్నా చెయ్యాలి. 2 డేస్ అలసిపోతాం కానీ అలసట కనిపించదు. ప్రేమతో కూడిన ప్రయాసం. సంఘం, తెసలోనిక సంఘంలో ఆ విషయాలు తిమోతి చూడగలిగాడు, ఆ విషయాలు పౌలుకు చెప్పగలిగాడు. పౌలు ఆ విషయాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. అయ్యా ఈ సంఘం విశ్వాసులు మాత్రమే, విశ్వాసంతో పనిచేస్తున్నారు, ప్రేమతో ప్రయాసపడుతున్నారు అని స్తుతిస్తున్నాడు. 3వ మాట జ్ఞాపకం చేసి ముగిస్తారు. 3వ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. వారు నిరీక్షణ కలిగిన వారు కాబట్టి ఓర్చుకుంటున్నారట. ఈ మిగతా మత విశ్వాసాలకు క్రైస్తవ్యానికి మధ్య ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, మిగతా వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి సుఖంగా ఉన్నారు, బానే ఉంది. క్రైస్తవులు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి శ్రమలు అనుభవిస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం? ఆయన నమ్ముకుంటే హింసలు, ఆయన నమ్ముకుంటే శ్రమలు, ఆయన నమ్ముకుంటే ఇబ్బందులు అంటే ఎందుకు ఆయన నమ్ముకోవాలి? ఆయన నమ్ముకున్నారు, శ్రమల్లో నమ్ముకున్నారు, హింసల్లో నమ్ముకున్నారు, ఓర్చుకుంటున్నారు. ఎందుకు అట్లాగా? పౌలు కూడా సంఘానికి అదే బోధ చేశాడట. ఇదేం బోధ? మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయము, మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 2-4 వచనాలలో రాయబడింది, ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించటకును, మన సహోదరుడును క్రీస్తు వార్త విషయంలో దేవుని పరిచయం తిమోతిని పంపితిని. మేము మీ అత్త ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా. ముందు చెప్పాడట, ఆశీర్వాదాలు వస్తాయి, దీవులు వస్తాయి, మేలు కలుగుతాయి, బాగుంటాము, పైకి వస్తాము, అదేం చెప్పలా. మనం శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగా మీతో చెప్పితేమి కదా. అలాగే జరిగింది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎదుగుదము. క్రైస్తవ జీవితంలో శ్రమలు సాధారణంగా వస్తాయి, దానికే నియమించబడ్డాము అన్న విషయాన్ని ముందుగా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి, ఎందుకు మనకు శ్రమ? మనం యేసు రాజుకు చెందిన వారు, భూలోక రాజు శత్రువు సాతాను వాడి రాజ్యం నుంచి బయటకు వచ్చాం, వాడి అధికారం నుంచి బయటకు వచ్చాం. మన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాం. వాడికి నచ్చదు. కాబట్టి భ్రమ పెడతాడు, బెదిరిస్తాడు, వెనకలాడని ట్రై చేస్తాడు. ఇక ప్రవాహానికి ఎదురెదడం, ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు, ఆపోజిట్గా నిలబడమే. కాబట్టి ఈ శ్రమలు ఎలా అర్థం చేసుకోవాలి? మనం నిరీక్షణ కలిగిన వారు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. వి హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్, ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి ఆ నిరీక్షణతోటి ఈ పరిస్థితులన్నింటిలో కొనసాగుతూ ఉన్నాం. మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, కొరియాలో క్రైస్తవులు ఎలాంటి హింసలు గుండెవెళ్తున్నారు, చైనాలో క్రైస్తవులు ఎలాంటి హింసలు గుండెవెళ్తున్నారు, ఎంతమందిని వారి విశ్వాసాన్ని బట్టి చిత్రహింసలు గురి చేశారు, చంపారు అన్న విషయాలు తెలుగులో కూడా చైనా క్రైస్తవుల హింసల కోసం బుక్ అందుబాటులో ఉంది. బలు రక్కసి చెట్ల మధ్య వలి పద్మాలు ఎస్ఎఫ్జె ప్రేయర్ హాల్లో కూడా పెట్టారు, చదువుతారండి, మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. అద్భుతం. ఆ నమ్ముకున్న రోజు మొదలుకొని వాళ్ళకి హింసలు ప్రారంభించబడితే ప్రతి హింసలో వందలు పెట్టారు. ఎందుకురా మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారంటే, మేము నిరీక్షణ కలిగిన ప్రజలు. ఏంటి మా నిరీక్షణ? మా ప్రభు ఇలాగే అనేక శ్రమలు అనుభవించాడు. దాని ద్వారా లోకానికి రక్షణ. మేము శ్రమ పడితేనే లోకానికి రక్షణ, మేము శ్రమ పడితేనే మిగతా వాళ్ళకు మేము. అది ప్రతి విశ్వాసికి అర్థమవ్వాలి. తెసలోనిక సంఘం అవగాహనతో ఉన్నారు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మాకు నిరీక్షణ ఉంది, మనం బహుమానాలు పొందుకోబోతున్నాం. కాబట్టి శ్రమపడాలి. ఎక్కడ ఏ శ్రమ దగ్గర కలవరపడేది కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘంతో మాట్లాడుతున్నాడు. కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. మన నిరీక్షణ ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాము. కాబట్టి పైనన్న వాటిని వెతకడం, పైనన్న వాటి మీద మనసు పెట్టుకోవడం. భూమి మీద ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం నిరీక్షణ కలిగిన వారం కాబట్టి ప్రతి శ్రమకు బహుమానం ఉంది. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు, 5వ అధ్యాయం 9వ వచనం. నీతి నిమిత్త హింసింపబడి వారు తండ్రులు, పరలోక రాజ్యం వారి. నీతి కొరకు హింసలాట, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డగా మాట్లాడితే మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఇదే తెసలోనిక సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తాడు. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనము పగటవారమే ఉన్నా గనుక మత్తులమే ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను స్థిరత్రాణములను ధరించుకుందము. నిరీక్షణ స్థిరత్రాణమట, హెల్మెట్ అట. హెల్మెట్ ఏం చేస్తుందంటే మనల్ని ఎలా అయితే హెడ్ ను ప్రొటెక్ట్ చేస్తుందో, మనకు నిరీక్షణ స్థిరత్రాణముగా ఉంటే ఏదైనా లోకంలో చూస్తున్న విషయాలు, ఎంత సంపాదిస్తున్నారు, సుఖపడుతున్నారు, లోకాసులు ఏవి మనల్ని కలవరపరచలేవు. పరదేశులు, యాత్రికులు, మన బహుమానం పరలోకంలో ఉంది. మనం గొప్ప బహుమానం పొందుకోబోతున్నాం. ఎక్కడ మన విశ్వాసాన్ని కోల్పోకూడదు అని ఈ రక్షణ శిరస్థానం, నిరీక్షణ శిరస్థానముగా మనకుంటే ఎక్కడా కలవరపడు. కాబట్టి 3 విషయాలు పౌలు తెసలోనిక సంఘంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు. 1, వారు విశ్వాసంతో పనిచేస్తున్నారు. 2, ప్రేమతో ప్రయాసపడుతున్నారు. 3, నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నారు, నిరీక్షణ కలిగి ఓర్చుకుంటున్నారు. ఫెయిత్, లవ్ అండ్ హోప్, ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా. ఈ 3 విషయాలు అనేక సార్లు పౌలు పత్రికలు కనబడతాయి. ప్రధానంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మూడు విషయాల్లో తెసలోనిక సంఘం బాగుంది. వారు విశ్వాసంలో బలంగా ఉన్నారు, నిరీక్షణలో బలంగా ఉన్నారు, ప్రేమలో బలంగా ఉన్నారు. వారు విశ్వాసులు కాబట్టి పనిచేస్తున్నారు, వారు నిరీక్షణ కలిగిన వారు కాబట్టి ఓర్చుకుంటున్నారు, వారు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి ప్రయాసపడుతున్నారు. సంఘాల్లో ఈ మూడు ఉండాలి. ప్రత్యేకంగా సంఘ సభ్యులుగా ఉన్న మనలో ఈ మూడు ఉండాలి. మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకుందాం. అది ప్రభును స్తుతించే అంశముగా పౌలు ఈ అంశాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ మానకుండా అయా తెసలోనిక సంఘంలో ఉన్నవారు ఈ మూడు విషయాలు ఎదుగుతున్నారని స్తుతించగలుగుతా ఉన్నాడు. మనం ఎలాగ ఉన్నామో పరీక్ష చేసుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.